กุลเทวะอเนกจนมสัมปราปตกรรมบันดวิดาหินีอาตมจ ञ านะประดานเนตัสมัยสตรีกุรเวนนมะอนันตจ ञานะประดาเตนกุลเทวุลปาดปัตมาลกุนมสกริสตุอัมมการีปาดปัตมาลกุนมสกริสตุกรรมนารินกุลเทวะมีรู้นิสังกามัมมันเนี่ยอินทุโลกุชโชปิติเอกัสธรรมูเล็กคงดาเอกริกีปริกิตเตปรายุปริกิตเตปรายานุมเล็กคงดาปุณณชอตันเนี่ยอีบรัมหะวิทยานุอาตมวิทยานุสวรูปัญญาณานีมูรุณนารสัมวัตสรมุกาRestless గా మీరు చెప్తున్నారు గురుదేవ్. మేమంతా ప్రేయర్ టు జూమ్, జూముకు ముందు ఎలా ఉన్నామో నాకైతే గురుదేవ ఒక డెబిట్ టు క్రెడిట్ తప్పతే ఇంకేం తెలియదు గురుదేవ్. నిజం ఇది, వాస్తవం. జూమ్ తరువాత మేము ఎలా ఎదిగాము అనేది దానికి మాటలు లేదు. ఈ ఆత్మజ్ఞానము ఎంత సూక్ష్మాతి సూక్ష్మమో చెప్పలేం గురుదేవ. అటువంటిది మీరు మీ దృష్టాంతాలతో ఒక లైవ్ చూపిస్తారు గురుదేవ, ఒక లైవే చూపించేస్తారు. సూక్ష్మమైనా కూడా ఒక లైవ్ చూపిస్తారు. ఇప్పుడు బ్రహ్మసూత్రాలలో, అసలు బ్రహ్మసూత్రాలు మేము నేర్చుకోగలమా, మేము అర్థం చేసుకోగలమా అనే పరిస్థితిలో ఉన్నాం. అటువంటిది మాకు ఏది కావాలో, ఏ అధ్యాయం వీళ్ళకి సూటబుల్, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏది అర్థం చేసుకోగలరు, ఏ యజ్ఞం మొదలు పెట్టాలా, ఏది ఫస్ట్ చెప్పాలా, బా మీ వరుస క్రమం ఉంది చూడండి గురుదేవ. 3.5 సంవత్సరములుగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం గురుదేవ. మీరు మోక్షానికి, మోక్షము అందుకోవాలి అని అంటే నిర్గుణోపాసన ఏం చెప్తారంటే, ఉన్న చోటనే ఉన్న ఫలంగా ఏ కష్టం లేకుండా ఆత్మనిష్టలో ఉంటే మోక్షం అని అంటారు గురుదేవ. ఆ మాదిరి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఏ కష్టము లేకుండా అదే విద్యను మీరు మాకు బోధిస్తారు. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు గురుదేవ 3వ అధ్యాయం సాధనాధ్యాయం, దాన్నే మీరు పరిచయం ఎంత చక్కగా చేశారు అని అంటే అబ్బా బ్రహ్మసూత్రాలు మనకు అర్థమైపోతుంది గురుదేవుల దగ్గర. ఆ సాధనాధ్యాయంలో కూడా 4 పదాలు ఉంది. అసలు బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో ఒకటి. ప్రస్థానత్రయము అని అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఉపనిషత్తులు శృతి ప్రస్థానం, అది ఎవరికిరా అంటే పరిపక్వ దశలో ఉన్న వారికి, పరిపక్వ స్థితిలో ఉన్న వారికి అక్కడ వచ్చి శ్రవణం. బ్రహ్మసూత్రాలు తర్క ప్రస్థానం, అది ఎవరికిరా అంటే జిజ్ఞాసువుడికి, అక్కడ మననం. భగవద్గీత స్మృతి ప్రస్థానం, అది ఎవరికిరా అంటే సామాన్యుడికి, నిధిధ్యాస అనేది పరిచయంలోనే మాకు నేర్పించేశారు. అక్కడ బ్రహ్మసూత్రాలు చెప్పతే అదాతో బ్రహ్మ జిజ్ఞాస చెప్పకుండా సూత్రంలోకి ప్రవేశించలేమని కూడా చెప్పారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే విషయాన్ని, ఆ పరిచయాన్ని ఎంత బాగా నేర్పించారు అని అంటే మరవలేము గురుదేవ. నిజంగా అసలు బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు కలగాలి? కర్మల ద్వారా సంపాదించే వస్తు ప్రయోజనాలు క్షీణించేవి, పుణ్యకర్మల ద్వారా సంపాదించే పుణ్యాలు కూడా క్షయమైపోయేవే. కాబట్టి రెండూ పోయేవే. ఈ రెండూ పోనటువంటిది ఒకటి ఉంది, అదే బ్రహ్మ జిజ్ఞాస అనేది అతాతో బ్రహ్మ జిజ్ఞాసలో నేర్పించాడు. అక్కడ కూడా ఆ సాధనాధ్యాయంలో ఉన్న 4 పాదాలు, అక్కడ మొదటి పాదంలో స్వర్గలోకానికి ఎలా వెళ్తాడు జీవుడు, ప్రయాణం అక్కడ స్వర్గలోకానికి ఎలా వెళ్తాడు లేదా నరకలోకానికి ఎలా వెళ్తాడు మొదటి పాదం, రెండవ పాదం తత్వమసి మహావాక్య విచారణ, మూడవ పాదంలో ఉపాసన, అనేక ఉపాసనలు ఉన్నాయి, అది మనకంతా సాధ్యమయ్యే విషయమే కాదు ఉపాసనలు, నాలుగవ పాదంలో ముక్తి, ముక్తిని గురించి చక్కగా అక్కడ వివరించారు. ముక్తి ముక్తి ముక్తికి ఉపాయం, యాక్చువల్గా చెప్పాలంటే ముక్తికి ఉపాయం అలా చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు ఫలాధ్యాయం, అక్కడ ముక్తికి ఉపాయం దొరికింది, సరే అన్ని సాధనలు చేసిన తరువాత ఆ ఫలం అనుభవించాలి, ఆ ఫలం అనుభవించాలంటే ఫలాధ్యాయం తెలుసుకోవాలి అనేసి నేర్పించారు. ఇక్కడ కూడా 4 పాదాలు ఉన్నాయి, అవి వచ్చి మొదటి పాదమేమో 4 పాదాలు ఉన్నాయి, మొత్తమే ముక్తికి కారణాలు ఇక్కడ ముక్తి, క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి, 3 పాదాలు కవర్ అయింది, ఇంకొకటి ఉత్క్రాంతి. సరే గురుదేవా, ఇప్పుడు మొదట జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తిని ఎంత బాగా, అసలు అర్థం కాలేదు అనే దానికి ఇక్కడ నిర్వచనమే లేదు గురుదేవ, మీరు చెప్పతే సందేహం వచ్చేదానికి కొంచెం ఆవగించంత కూడా చోటు లేదు గురుదేవ, అలా నేర్పిస్తారు. సరే మీరు ఒక రెండు మాటలు గురుదేవ అందరు చెప్పారు, నేను కూడా గ్రహించింది ఒక రెండు మాటలు చెప్పాలనేసి ముందుకు వచ్చాను. జీవన్ముక్తి శ్రవణ మననాదులు ఆవృత్తిగా చేయాలి, నిధిధ్యాస అద్వైత భావనతో చేయాలి. ఏం చెప్పారు గురుదేవా, ఇప్పుడు శ్రవణ మననాదులు అని చెప్పారు గురుదేవా, మీరు ఎన్నోసార్లు మక్కువ చేశారు శ్రవణ భాగ్యం, ఈ శ్రవణ భాగ్యాన్ని అసలుకి దేనికి లేదు భాగ్యము అనేది ఎన్నోసార్లు నిర్వచించారు. అసలు భగవద్గీతలో ఒక చోట మీరు చెప్పేటప్పుడు ఈ శ్రవణాన్ని గురించి ఒక విషయాన్ని పదే పదే చెప్తే దోషం ఉంది, ఒక ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన విషయమైతే లేదా స్వరూప జ్ఞానానికి సంబంధించిన విషయమైతే లక్ష సార్లు చెప్పినా కూడా దోషం క్రొత్తగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు పునరుక్తి దోషం అనేసి నేర్పించారు, పునరుక్తి దోషం లేదు ఆధ్యాత్మిక జ్ఞానానికి, ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి మాత్రమే పునరుక్తి దోషం లేదు, కాబట్టి శ్రవణానికి శ్రవణ బాధ్యత, మిగతా వాటికి దోషం ఉంది. అదే మాదిరి చాలా చెప్పారులేండి, ప్రత్యవాయ దోషం అని అభిక్రమణ నాశనం అని అక్కడ చెప్పుకొని వచ్చారు, ఇప్పుడు అది అవసరం లేదు. అదే మాదిరి గురుదేవ శ్రవణ నేను అన్నప్పుడు ఉపాధులతో కూడిన ఆత్మను కాదు, ఉపాధులు వదిలిన ఆత్మను అని గ్రహించగలగాలి, ఆత్మను వేరు చేయాలి. దేని నుండి వేరు చేయాలి? దేనితో కలిసి ఉందో దాని నుంచి వేరు చేయాలి, అదే ఉపాధి రహిత ఆత్మ అని తెలియచేశారు. ప్రతీకల్ని పరమాత్మకు ప్రతినిధిగా భావించి ధ్యానించాలని చెప్పారు గురుదేవ. అదే మాదిరి మనస్సును బ్రహ్మస్థాయికి కొనిపోవాలి, కానీ బ్రహ్మాన్ని మనస్సు స్థాయికి తీసుకురావాలి, అల్పమైన దాని నుండి అధికమైన దానిని గ్రహించాలి. మీరు మీ దృష్టాంతాలు దీనికి వర్ణనాతీతం గురుదేవ. నిజంగా నాకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, దాన్ని ఏదో ఒక మహాత్ముడో లేదో ఒక సామాన్య మానవుడు దాన్ని తీర్చేశాడు అనుకోండి, అబ్బా దేవుడు మాదిరి చేశావు, ఎలా ఈ కష్టం తీరిపోయింది అంటే సామాన్య మానవుడు దేవుడితో కంపేర్ చేస్తా ఉంటాను, అల్పమైన దానిలో అధికమైన దానిని చూడాలనేది ఎంత బాగా నేర్పించారంటే దానికి అదే గురుదేవ, మీరు దృష్టాంతాల దగ్గర లైవ్ చూపిస్తారు అది. ఇకపోతే గురుదేవ అచలం మనకి 12వ అధ్యాయంలో కూడా మీరు మాకు అచలాన్ని గురించి నేర్పించారు, కానీ అచలానికి డెఫినిషన్ కరెక్ట్గా కుదిరిపోయింది గురుదేవ. ఇక్కడ మీరు ఏం చెప్పారంటే అచలము అంటే కొండ అనేసినారు గురుదేవ, కదలనిది. అంతటితో ఆగలేదు గురుదేవా, అరుణాచలం సింహాచలం ఏమి చెప్తారు గురుదేవ మీరు డెఫినిషన్? మళ్ళీ అసలు నిశ్చలానికి డెఫినిషన్ తెలియదు గురుదేవ. నిశ్చలం అంటే ఏదో నీవు ఉండడము, అది మనం కూర్చోవడము, ఏది మనస్సు పోకుండా ఉండడము అనుకునేవా. నిశ్చలానికి నిర్వచనము, నిశ్చలము అంటే కదులుతున్న దానిని నిలపగలిగితే నిశ్చలం. శరీరం కదిలితే మనస్సు కదులుతుంది, మనస్సును నిలిపితే శరీరం నిలిచిపోతుంది. ఏ అసలు అదే గురుదేవా, మీరు లైవ్ చూపిస్తారు ఎన్నో దృష్టాంతాలు. అస్సలు ఏదైనా మనస్సుకు కొంచెము ప్రయాసం వచ్చిందనుకోండి, ఏదైనా కొంచెం మనస్సు కొంచెం బాధపడతా ఉంది అని అనుకోండి, మీ నోట్స్ రాసుకొని ఉంటాను, అది ఎత్తిగా తిరగేసినానంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. అదే మాదిరి పాపపుణ్యాలు రెండు జీవుని అంటుకొనే ఉంటాయి కానీ ఆత్మను అంటుకో. ఇంకా గురుదేవా ఈ జీవన్ముక్తి గురించి చెప్పే పాదంలోనే కంప్లీట్ కర్మ సిద్ధాంతాన్ని రివ్యూ చేసేశారు. కర్మ సిద్ధాంతం ఎవరు వినలేదో ఇక్కడ కొత్తగా ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన యజ్ఞం అండి. కర్మ సిద్ధాంతాన్ని మ్యాక్సిమం రివ్యూ చేసేసారు గురుదేవా, ఒక్కొక్కటి మాకు సింహావలోకనం అవుతా ఉంది. అంతేకాదు గురుదేవ, క్రొత్తగా కూడా ఉంది, క్రొత్తగా కూడా ఉంది. ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో ప్రారంభ కర్మలు మీరు ఏం చెప్తారండి, ప్రారంభ కర్మలు విడిచిపెట్టిన బాణం, వదిలేసిన బాణాన్ని ఏమి చేయలేము. మరి దాని వివరణ ఎలా ఇస్తారు తెలుసా అండి, వదిలేసిన బాణాన్ని ఏమీ చేయలేము, అది ప్రక్కకు తప్పించలేం, వెనక్కు తీసుకోలేం, విడిచిపెట్టిన బాణం. ఆదామి కర్మలు ఎక్కుపెట్టిన బాణం, దీనిని మార్చుకోవచ్చు, దీనికి ఒక వివరణ. సంచిత కర్మలు అంబుల పొదిలో ఉన్న బాణాలు, వాటిని ఏమీ చేయలేము కాబట్టి దానిని జ్ఞానంతో తప్ప. దీన్ని ఇంకా మా స్థాయికి దిగొచ్చి ఎట్లా చెప్తారంటే, ప్రారంభ కర్మలు చేసినవి అనుభవించాలి, ఆగామి కర్మలు చేస్తున్నవి జాగ్రత్తగా చేయాలి, నిష్కామ కర్మగా చేయాలి. సంచిత కర్మలు చేసినవి కాదు, అనుభవించేది కాదు, జ్ఞానంతో మాత్రమే దగ్ధం చేయాలి. ఒక లైవ్ చూపిస్తారు గురుదేవ మీరు, ఏ దృష్టాంతం తీసుకో, ఈ రోజు దృష్టాంతం కూడా ఒక లైవ్ చూపించేశారు. అదే మాదిరి అసలు గురుదేవా నాకు ఈ జీవన్ముక్తి విదేహ ముక్తికి నిజంగా గురుదేవ నాకు డిఫరెన్స్ అర్థమయ్యేదే లేదు గురుదేవ. నాకు ఉన్న సత్యం ఇదే, జీవన్ముక్తి విదేహ ముక్తి. అందులో భగవద్గీతలో పరమాత్మే కర్మనైవ హి సంసిద్ధం ఆస్థితా జనకాదయ అని అన్నాడు. జనకుడు పేరు ఇక్కడ భగవద్గీతలో పరమాత్మనే కోట్ చేశాడే, అప్పుడు జనకుడు జనక మహారాజు జనక చక్రవర్తి విదేహముక్తుడా లేదు జీవన్ముక్తుడా అనేది ఒక పెద్ద సందేహం కూడా ఉండేది గురుదేవ నాకు. అయితే అక్కడ భగవానుడు ఏం చెప్తారంటే, నువ్వు కర్మానుష్ఠానం చేసి కూడా నువ్వు అర్జున నువ్వు జీవన్ముక్తిని పొందొచ్చు, ముక్తిని పొందొచ్చు అనే విషయాన్ని తీసుకొస్తా. కానీ అసలు భగవద్గీతలో చక్రవర్తులు కాని మనుషుల పేరు కాని ఉంది అని అంటే జనక మహారాజు. ఓకే, 10వ అధ్యాయంలో మునులు ఋషులు వాళ్ళ గురించి చెప్పారు కానివ్వండి, వాళ్ళు చెప్పాలి. ఇక్కడ మాత్రము జనక మహారాజు చెప్పి అప్పుడు పెద్ద సందేహం ఉంది. ఇప్పుడు దేవు నాకు ఎంత బాగా క్లారిటీ వచ్చేసిందంటే జీవన్ముక్తి పైన, జీవన్ముక్తికి విదేహముక్తికి, జీవన్ముక్తికి ప్రారబ్ధ కర్మ శేషం ఉంటే శరీరం అనుభవాలు పొందాల్సిందే, తర్వాత దేహపాతం జరిగి దేహపాతం జరగటంతోనే అతడు ముక్తుడు, అది విదేహము. అసలు ఈ మాదిరి క్లారిటీ ఎక్కడ దొరకదు గురుదేవ్. మీరు ఎన్ని గ్రంథాలు రెఫర్ చేసి ఉండాలా, మీరు ఎంత మీరు ఎంత కృషి చేసి ఉండాలా, ఈ మాదిరి మాకు ఇంట్లో కూర్చోబెట్టి జ్ఞానాన్ని అందిస్తా ఉన్నారు గురుదేవ్. అది జీవన్ముక్తిని గురించి. క్రమముక్తి, క్రమపు ముక్తి వచ్చి ఇది సగుణోపాసకులకి, నిర్గుణ బ్రహ్మవేత్తలకు ఉత్క్రమణం లేదు. నిర్గుణ బ్రహ్మవేత్తలకు ఉత్క్రమణం లేదు. ఉత్క్రాంతి అని అంటే జీవుడు దేహము నుండి బయటపడే విధానమే ఉత్క్రాంతి. దేవయాన మార్గంలో సగుణ బ్రహ్మవేత్తకులు, దేవయాన మార్గంలో సగుణ బ్రహ్మవేత్తలకు, పితృయాన మార్గంలో వెళ్ళే యజ్ఞయాది యాగాది క్రతువులు చేసిన పుణ్యాత్ములకైనా పాపాత్ములకైనా, అజ్ఞానులు సామాన్యులు పాపాత్ములకైన ప్రయాణం ఆరంభించేంత వరకు ఈ ఉత్క్రాంతి ఒకే విధంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఒక్క నిర్గుణ బ్రహ్మకు మాత్రమే, నిర్గుణ బ్రహ్మవేత్తకు మాత్రమే ఉత్క్రమణం లేదు అని వాళ్ళు మాకు బ్రహ్మసూత్రాల ద్వారా వాళ్ళు నేర్పించారు. వాక్కు మనస్సులో, మనస్సు ప్రాణంలో, ప్రాణం తేజస్సులో, తేజస్సు జీవాత్మలో, అంటే హృదయంలో లయమవుతుంది. వాగాది ఇంద్రియాలు ఉపసంహరించడం, జీవుడు హృదయ స్థానాన్ని ప్రవేశించటం, హృదయంలో ప్రకాశించటం, జ్వలనం, ఇంతవరకు జ్ఞానాన్ని జ్ఞానికి అజ్ఞానికి సమానమే, ఇంకా ఏం డిఫరెన్స్ లేదు. దేవయాన మార్గం, పితృయాన మార్గంలో శరీరము నుండి బయటకు వచ్చిన తరువాత జీవుడు ప్రయాణించటానికి ఆధారం సూర్యకిరణాలే. ఈ సూర్యకిరణాలు ఇరువురికి సమానం, దీంట్లో కూడా ఏమాత్రము డిఫరెన్స్ లేదు. స్థూల శరీరానికి దెబ్బ తగిలితే సూక్ష్మ శరీరానికి తెలీదు. బా, ఈ దృష్టాంతం మాత్రం బాగుంది గురుదేవ. స్థూల శరీరానికి దెబ్బ తగిలితే సూక్ష్మ శరీరానికి తగలదు అనే విషయమై, అది సూక్ష్మాతి సూక్ష్మం కనుక అది తెలుసుకునే తెలియదు కాబట్టి. అయితే స్థూల దేహంలో సూక్ష్మ శరీరము ఉందా అని సందేహం వస్తే, శరీరమును తాకినప్పుడు ఉష్ణం వేడి ఉంటుంది, ఆ వేడే సూక్ష్మం అనేది, వేడి తగులుతుంది, అదే నిర్ధారణ అనేది చాలా చక్కగా వివరించారు గురుదేవ. అది నిర్గుణ బ్రహ్మము యొక్క వాగాది ఇంద్రియాలు మరణ సమయంలో బ్రహ్మమునందే లయమైపోతుంది. ఒక్క నిర్గుణ బ్రహ్మవేత్తకు మాత్రమే. ఇంకా ఉత్తరాయణం, దక్షిణాయనం గురించి, ఉత్తరాయణ అభిమాన దేవత, దక్షిణాయన అభిమాన దేవత అనేసి చెప్పినారు గురుదేవ. ఇటువంటి విషయాలు ఒకటా రెండా విషయాలు గురుదేవ, అసలు ఈ మూడున్నర సంవత్సరంలో ఒక్కసారి నోట్స్ రాసుకొని ఉండేది ఎత్తి ముందేసుకున్నామంటే మాకే ఊహకు అందలేదు గురుదేవ, మీరు అందించిన జ్ఞానం. ఇంతలా నేర్చుకున్నాం మనం ఈ మూడున్నర ఎంత అదృష్టవంతులమో. దీనికి ఏమని చెప్పాలో తెలియదు గురుదేవ మాకు. నిజంగా మీరు అటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తున్నారు గురుదేవ. మీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, అమ్మగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ధన్యవాదముతో సెలవు.
నేనేమి వివరించానో గాని మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఓహో ఇంత బాగా వివరించానని ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది.
గురుదేవ
ఎందుకంటే మీరు విశ్వరూప ప్రదర్శనం చేశారు, ఇది విశ్వరూప ప్రదర్శనమే. 3.5 సంవత్సరాల నుంచి చెప్పిన విషయం మొత్తాన్ని కూడా సూక్ష్మంగా మొత్తం ఎక్కడా తడబాటు లేకుండా చెప్పటం అనేటువంటిది అది చాలా నభూతో నభవిష్యతి అని చెప్పాలా. చాలా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇలా ఏదో ఒకరోజు చెప్పింది లేకపోతే ఒక నా యజ్ఞంలో చెప్పింది కాకుండా ఇంత మీరు గ్రాస్పింగ్ చేసి గుర్తు పెట్టుకొని దాన్ని మళ్ళీ సరైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వటం అని అంటే చాలా గొప్ప విషయం.
గురుదేవ అంతా మీ మహిమ గురుదేవ. నిజంగా అసలు ఇంకొక మాట చెప్పాలి అని అంటే గురుదేవ, ఇప్పుడు అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ అనే చెప్పింది ఎక్కడ గురుదేవ? యుద్ధ రంగంలో కాదు గురుదేవ, స్థల ప్రభావం. అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, కురుక్షేత్రంలో అర్జునుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఉండే చోటు ఒక స్థల మహాత్మ్యం ఉంది గురుదేవ. మీరు ఉన్న చోటు ఆ స్థల మహాత్మ్యం ఇంత అంత అని చెప్పలేము గురుదేవ. నిజంగా చెప్తా ఉన్నాను నేను, నాకు స్వ అనుభవం. కాబట్టి మాకు కురుక్షేత్రము అని అంటే, మాకు కురుక్షేత్రము అని అంటే 5 విషయాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సే గురుదేవ. రోజు ప్రతి నిమిషం జరుగుతూ ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవాలి అని అంటే చిలకలు ఊరిపేట క్షేత్రానికి రావాల్సింది. ఇదే సత్యం గురుదేవ. మీ దగ్గర ఒక మహిమ ఉంది, లేకపోతే ఏంది గురుదేవ 3.5 సంవత్సరం ఇక్కడ కూర్చోబెట్టి? మీరు అంటారు కదా మోక్షము అంటే ఉన్న చోటనే ఉన్న ఫలంగా అందుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను అంటాను గురుదేవ, కురుక్షేత్ర చిలకలు ఊరిపేట క్షేత్రానికి వెళ్ళినామంటే ఆత్మజ్ఞానం పూర్తిగా బాగా అందుకోవచ్చు అంతే. ఇదే ఆడుండే సూక్ష్మమైన విషయం అంతే. నిజంగా గురుదేవ మీరే నా మొదటి ప్రియారిటీ, మీరే నాకు 2వ ప్రియారిటీ, గురుదేవ మీరే నాకు 3వ ప్రియారిటీ. గురుదేవ మీ పాదపద్మాలకు నమస్కారం.
రైట్.